गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. ఒక్కసారి గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. भारतीय సంప్రదాయంలో రెండు పరంపరలు చాలా ముఖ్యమైనవి. ఒకటి అవతార పరంపర, రెండోది గురు పరంపర. కానీ రెండు కూడా ఈనాడు మనం ఏమి ఉపయోగించుకోవటం లేదు. సైన్స్లో ఫిజిక్స్ పరంపర ఉంది, అందులో న్యూటన్ ఐన్స్టీన్ గురించి ఎక్కువ చెప్తాం. కానీ చాలామంది ఫిజిసిస్ట్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూ వచ్చారు. ఫిజిక్స్లో ఫిజిక్స్ పరంపర వ్యక్తులు చెప్పిన శాస్త్రాన్ని నేర్చుకుంటాం, వాళ్ళు చెప్పిందే నేర్చుకుంటాం, న్యూటన్స్ లాస్ అంటాం. కానీ న్యూటన్ ఎవడో వాడికి తెలీదు, ఆయన చెప్పిన నియమాలు మనం చెప్పుకుంటాం కనుక న్యూటన్స్ లాస్ అంటాం. ఐన్స్టీన్ గురించి మాట్లాడతాం, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఫిజిక్స్ చదివిన వాళ్ళకి ఏం తెలియదు, ఆయన ఫార్ములాలు తెలుసు. పరంపర అంటే అది. కానీ మనం తలకిందురయ్యాం, గురు పరంపర మర్చిపోయాం, గురువుని పట్టుకుంటాం. న్యూటన్ని పట్టుకుంటే ఫిజిక్స్ రాదు, న్యూటన్స్ లాజ్ పట్టుకుంటే ఫిజిక్స్ వస్తుంది. భావార్థమవుతుందా? కానీ న్యూటనే అంటే అక్కడ అంటాం, కానీ న్యూటన్ చెప్పిన శాస్త్రం మాట్లాడతాం. ఎంత మనం దిగజారిపోయామంటే గురువులు చెప్పింది మర్చిపోయాం, గురువును పట్టుకుని వెళ్ళాడతాం. ఆయన ఏం చెప్పాడో కూడా తెలియదు, ఏ గురువు ఏం చెప్పాడో అడిగి తెలియదు. సిద్ధిసాయి ఉన్నారు, సత్యసాయి ఉన్నారు, అదొక పరంపర, సాయి పరంపర. కానీ సిద్ధిసాయి ఏం చెప్పాడు, దాని తర్వాత సత్యసాయి ఏం చెప్పాడు, వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏంటి, అవి ఏం కుదరవు. సిద్ధిసాయి నమ్మేవాడు సత్యసాయి నమ్మరు, సత్యసాయి నమ్మేవాడు సిద్ధిసాయి నమ్మరు. కానీ ఇద్దరికి తెలీదు, ఏం తెలుసు మీకు సాయి గురించి, తప్పక్కడ జరుగుతుంది. అది కరెక్ట్ చేసుకోకపోతే హాస్యం పాలవుతున్నాం, ఎవరికి ఏ విలువ లేదు. సాయి టెంపుల్కి వెళ్ళేవాడు సాయి టెంపుల్కి వెళ్తాడు, శివాలయానికి వెళ్ళేవాడు శివాలయానికి వెళ్తాడు, వెళ్ళేం చేస్తారు. కాలేజీకి వెళ్ళాక సబ్జెక్ట్ చదువుకోకపోతే కాలేజీకి వెళ్ళేం లాభం, విద్యాలయానికి వెళ్ళాక విద్య నేర్చుకుంటే. మరి దేవాలయానికి వెళ్ళాక దేవుడి గురించి మీకేం తెలుసు, మీరు అడుక్కోవటం తప్ప, అర్హత లేనివి కావాలని అడుగుతాం తప్ప. నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడగటం తప్పు అంటే, యూకేజీలో ఎల్కేజీలో చదువుతున్నప్పుడు పిల్లలు చదివినా చదవకపోయినా తోసేస్తూ ఉంటారు, తోస్తారు, ఆడుకోమంటారు, బొమ్మలు చూసుకోమంటారు, అది చూసుకో. కానీ ఒకటో క్లాసు రెండో క్లాసు వచ్చాక నేను బొమ్మలు చూసుకుంటానంటే ఏమవుతావు, ఎల్కేజీలో. మరి దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాను, ఏ దేవుడి గురించి, శివుడి గురించి శివాలయానికి వెళ్ళేవాడికి తెలియదు, విష్ణువు గురించి వైష్ణవాలయానికి వెళ్ళేవాడికి తెలియదు, పేరు చెప్తారంతే. కానీ మెడికల్ కాలేజీ చదువుతున్న స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడు, వాడి స్నేహితుడిని కలుసుకోవటానికి వెళ్ళొచ్చు, క్లాస్కి వెళ్ళాడు. మెడికల్ చదివేవాడు మెడికల్ కాలేజీకి వెళ్ళి చదువుతాడు, ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీకి వెళ్తాను, వెళ్తే రాణిస్తారు. సరే వెళ్తున్నావు, వెళ్ళే కూర్చునే పాఠాలు చెప్తాడు మీకు. 5 రూపాయలు ఇస్తే చాలు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్కి. మీకు ఎంత డబ్బు ఉంది అని మీరు ఆలోచించారు, వాడు ఎంత అడుగుతాడో అంత ఇవ్వాలి. ఇవ్వకపోతే సబ్జెక్టు రాదు, సబ్జెక్టు రాదు. మరి దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? అక్కడ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, దేవుడి గురించే మాట్లాడుకోరు. తప్పది జరుగుతుంది, అది ఇక్కడ నేర్చుకోవాలి మనం. మొట్టమొదట దేవతా శక్తి ఎప్పుడైతే వస్తుందో నీకు కావలసినవన్నీ వస్తాయి. నీకేం కావాలంటే అది వస్తుంది. దేవతా శక్తి అంటే కూడా భారతీయులు లాంటి మూర్ఖులు ఎంతగా అయిపోయారు అంటే, దేవతలంటే ప్రాకృతిక శక్తులు అనేది మనం మర్చిపోయాం. ప్రాకృతిక శక్తి దేవత అంటే, నియమం తెలిసిన ప్రాకృతిక శక్తిని దేవత అంటాం, నియమం తెలియని దాన్ని ఏ భూతమో దెయ్యం ఏదో అంటాం. ఒకప్పుడు భూతాలు దెయ్యాలు అనేవారు దేవతలు, ఇప్పుడు దేవతలు ప్రాకృతిక శక్తి. పృథ్వీ దేవత, అగ్నిర్ దేవత, వరుణో దేవత, వృక్షో దేవత, వనస్పతి దేవత, అది కదా వేదాల్లో చెప్పింది. అంటే దేని గురించి చెప్తున్నారు వాళ్ళు? మన కంటికి కనిపించిన దాని గురించి చెప్తున్నారా, పృథ్వీ గురించి చెప్తున్నారా, అగ్ని గురించి చెప్తున్నారా, జలం గురించి చెప్తున్నారా? మరి ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఎలక్ట్రిసిటీ నేర్చుకుంటే ఇప్పుడు ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ కంప్యూటర్ అంతా ఎలక్ట్రిక్ దేవత. దేవత అంటే ఇవ్వటం, ఎలక్ట్రిసిటీ మనకి ఇస్తుంది. కంప్యూటర్ ఇచ్చింది, టెలివిజన్ ఇచ్చింది, టెలిఫోన్ ఇచ్చింది, ఇప్పుడున్నవన్నీ ఎలక్ట్రిసిటీవే. ఏం చేసింది ఎలక్ట్రిసిటీ మనకి? ఇచ్చింది, ఇచ్చిన దాన్ని సంస్కృతంలో దేవత అంటారు, ఇచ్చింది అని అర్థం. మరి వరుణో దేవత, నీళ్ళ నుంచి మీరు ఏం తెచ్చుకుంటున్నారు? పృథ్వీ దేవత ఏం తెచ్చుకుంటున్నారు? కానీ సైన్స్ అంటే పృథ్వీ నుంచే కదా తెచ్చుకుంటుంది. ఇనుము కావాలన్నా, రాగి కావాలన్నా, బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, పెట్రోలియం కావాలన్నా, బొగ్గులు కావాలన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి? పృథ్వీ నుంచి వస్తున్నాయి. అడిగితే ఇచ్చేస్తుందా పృథ్వీ నీకు? నీకు తెలియాలి ఎక్కడ వెతకాలి, ఎలా తీసుకోవాలి. మరి దేవాలయాన్ని గురించి, దేవత గురించి మీకేం తెలుసు? అంచేత హాస్యం పాలవుతుంది, నవ్వుతున్నారు అందరు, దేవతలంటే నవ్వుతున్నారు. కారణం, ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పడం మానేశారనుకోండి, ఉత్తీర్ణ డిగ్రీలు ఇచ్చారనుకోండి, నువ్వు డబ్బిచ్చేసే డిగ్రీలు ఇచ్చేస్తామంటారు. ఓకే, ఆ డిగ్రీ మీకు ఏమైనా ఉపయోగపడుతుందా నేర్చుకోకుండా? తెలుసా, చాలా యూనివర్సిటీస్లో ఒకప్పుడు ఆ డిగ్రీకి విలువ ఇచ్చేవాళ్ళు కాదు, ఇచ్చేటట్టు చెప్పేవాళ్ళు కాదు. భావార్థం అవుతుంది కదా ఏం చెప్తున్నాను నేను. అంతేతే దేవతలు అంటే పృథ్వీ తత్వాన్ని ఉపయోగించుకునేటటువంటి శక్తి. నియమాలు ఉన్నాయి దానికి, నియమాలు ఉపయోగించుకుంటే జరుగుతుంది. ఏం చెప్తుంది భగవద్గీత మనకి? సహయజ్ఞ ప్రజా సృష్టివ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. ఈ కోరికలు తీరాలంటే యజ్ఞం చేసుకో. మరి మనం యజ్ఞం చేస్తే కోరికలు తీరుతున్నాయా? దమ్ముందా మీకు, కావాల్సింది జరుగుతుంది. కానీ మన రామాయణ మహాభారతాల్లో పిల్లలు లేకపోతే యజ్ఞం చేసాం, శత్రువులు తీర్థం చేయాలంటే యజ్ఞం చేసాం. ఎవరు? రావణాసురుడు లాంటి వాడు. మామూలు వ్యక్తి కాదు రావణాసురుడు. మామూలు వ్యక్తి అనుకుంటున్నారా మీరు? అతి సాధారణ వ్యక్తి అనుకుంటున్నారా? రాముడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేశాడు? యజ్ఞం మొదలెట్టాడు. అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు వెళ్ళి ఆ యజ్ఞాన్ని ఆపితే గెలవగలిగాడు. యజ్ఞాన్ని ఆపుండకపోతే ఖచ్చితంగా రాముడు ఊరుకోలేడు. మరి మన యజ్ఞం ఏమర్థం చేసుకుంటుంది? కానీ గీతలో చెప్పింది అది, నీ కోరికలు తీరాలంటే కామధోక్ కామధోక్ అంటే దుగ్ధం అంటే పాలు పితకటం, కామాన్ని కోరుకోవాలి, పిండుకోవాలి అంటే యజ్ఞం చేసుకోండి. సైన్స్ అంతా యజ్ఞమే. కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, నైట్రోజన్ సైకిల్. మీ బాడీలో మీరు గాలి పీల్చుతున్నారు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. మీరు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. సైకిల్, చెట్టు ఒక సైకిల్, మనిషి ఒక సైకిల్. ఎప్పుడైతే చెట్లు కొట్టడం మొదలెట్టామో ఏమంటున్నారు, మళ్ళీ చెట్లు వేసుకోండి లేకపోతే నాశనం అవుతున్నారు వింటున్నారు కదా. కానీ ఎందుకు చెట్లు వేయమంటున్నారు? మానవజాతి పెరుగుతుంది. ఒకప్పుడు 30 కోట్లు ఉండేది, ఇప్పుడు 1000 కోట్లు ఉంది, ఇంకా పెరుగుతుంది. ఉన్న చెట్లు తీసి పారేస్తున్నారు, ఏమవుతుంది? చస్తావు. 90% పొల్యూషన్కి కారణం వనస్పతులు లేకపోతే. వనస్పతులు దేవత, మనం అని చెప్పారు ఆ సైన్స్ గురించి. భావార్థమైన యజ్ఞం అంటే ఏంటో, సైకిల్, చక్రీయ క్రమం. జల సైకిల్, వర్షం కురుస్తుంది, సముద్రంలోకి వెళ్తుంది, నదుల్లోకి వెళ్తుంది, ఎక్కడో ఉంటుంది, మళ్ళీ అది పైకి వెళ్తుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది. ఆ సైకిల్ లేకపోతే నీరు ఇవ్వబడదు. సైకిల్ మరి మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు మీరు ఏం కోరిక కోరుకుంటారో దానికి తగిన సైకిల్ నేర్చుకోవాలి. ఈ మధ్య పేపర్లో పడుతుంది, మీరు చూస్తున్నారు. ఇవాళ కూడా ఎవరు మహేష్ బాబు ఎవరు యాక్టర్ సుదర్శన్ యాగం చేస్తున్నారు. పుట్టినరోజుకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి అని మన చీఫ్ మినిస్టర్ దానికి, మీరు 100 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వదిస్తున్నాను. మనం కూడా పుట్టినరోజు చేస్తున్నప్పుడు ఏమంటాం, 100 ఏళ్ళు బతకండి అంటాం. మరి ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు లైన్లో పడుతున్నారు. భావార్థం అవుతుంది కదా ఏం చెప్తున్నా. యజ్ఞము అంటే ప్రకృతిలో ఉన్న శక్తిని నియమాలు తెలుసుకుని ఉపయోగించుకోవటము అన్నది అర్థం చేసుకోండి తప్ప కంటికి కనిపించిన దేవుడి గురించి ఏం మాట్లాడటంలే, అదే అర్థం వారి ముందు. అందుకని ఈ పుస్తకం నేను మీకు స్పెషల్గా ప్రింట్ చేయించి మీకు చదవండి, ఇది అవగాహన చేసుకోండి. ఇంకోటి ఏం చెప్పాను, దేవత అనగానే ఎక్కడో వైకుంఠంలో ఉంటారు, స్వర్గలోకంలో ఉంటారు అనుకోవద్దు. దేవత అంటే ప్రకృతిలో ఉన్న పదార్థం యొక్క శక్తి ఉపయోగించుకోవటం నేర్చుకుంటే అది దేవత. దేవత అంటే ఇచ్చేది అని. చెట్టు ఏం చేస్తుంది? నువ్వు విత్తనం నాటుతావు, పెరుగుతుంది, ఫలాలు కాయగూరలు ఇస్తుంది, అంతే కదా. వనస్పతులు దేవత. కొబ్బరి చెట్టు మీకు కావాలి అనుకుంటే మామిడి చెట్టు నాటారు, మామిడి పండు కావాలి అనుకుంటే కొబ్బరి చెట్టు నాటుకోరు. నాటుకుంటే కొబ్బరి చెట్టు మామిడి చెట్టు అడిగితే వస్తుందా? దేవతా శక్తి అంటే అది అర్థం చేసుకోండి. చాలా సింపుల్, అది చాలా సులభమైంది అన్నది గుర్తుంచుకోండి. మనం జీవిస్తున్నాం, 1000 కోట్ల మంది మానవ జాతి జీవిస్తుంది. ఇండైరెక్ట్గా చెట్లు జీవిస్తున్నాయి, మనం ఆక్సిజన్ పీల్చుకుంటే అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే, వేరే విషయం, దాని గురించి బాధనే ఉంది. అవి జీవిస్తున్నాయి, దోమలు, నల్లులు, గాడిదలు, పక్షులు. కొంచెం కెమిస్ట్రీ అర్థమైన వాళ్ళకి పదార్థాలు కూడా జీవిస్తున్నాయి. హైడ్రోజన్ హైడ్రోజన్ లాగే జీవిస్తుంది, ఆ దాని నియమ ప్రకారమే జీవిస్తుంది, దాన్ని మార్చలేదు. సైన్స్ ఏం చెప్తుంది అంటే ప్రకృతిలో ఎంత కాల్షియం ఉందో అంతే కాల్షియం ఉంటుంది, ఎంత కార్బన్ ఉందో అంతే కార్బన్ ఉంటుంది, దాన్ని మార్చలేము. అవి అలాగే జీవిస్తాయి. ఈ జీవించే విధానాన్ని ప్రాణవిద్య అంటాం. ప్రాణవిద్య పాటించేది ఎవరు? అన్ని పదార్థాలు, జంతువులు, మనుషులు. తర్వాత మీకు అర్థమవుతే దేవతల గురించి అర్థమవుతుంది, దేవతలకు ప్రాణశక్తి ఎలా ఉంటుందో. దేవతలు అంటే ఎవరి గురించి చెప్తున్నాను నేను? వరుణ దేవత అంటే జలము యొక్క ప్రాణవిద్య, అగ్నిర్ దేవత అగ్ని యొక్క ప్రాణదేవత, అదే అర్థం అవ్వాలి. అది పెద్ద సైన్స్ మన వాళ్ళు చెప్పింది, సైంటిస్ట్. చెప్పింది అర్థమవుతుంది కదా. ఇంచేత రెండో పాయింట్ ఏంటి, మొదటిది యజ్ఞం గురించి చెప్పాను, సైక్లిక్ ప్రాసెస్, అది పదార్థం నుంచి వస్తుంది. ఎలక్ట్రిక్ సైకిల్ తెలిస్తే కంప్యూటరు, టెలివిజన్, ఇంకా కొత్త కొత్త వస్తాయి. ఇనుము సైకిల్ తెలిసింది అనుకోండి, ఇనుముతో తయారు చేసే పదార్థాలు వస్తాయి. అలాగే ప్రాణ విద్య గురించి అర్థం చేసుకోండి, ప్రాణము లేనటువంటిది ప్రకృతిలో ఏమీ లేదు. ప్రాణం ఉందంటే అవి ప్రాణ పదార్థాలలాగే ప్రవర్తిస్తాయి. సింహం సింహంలాగే ప్రవర్తిస్తుంది, ఆవు ఆవులాగే ప్రవర్తిస్తుంది. ప్రతి జంతువు దాని ప్రకారమే ప్రవర్తిస్తుంది. ఎన్ని లక్షల సంవత్సరాలు బట్టి సింహాలు సింహంలాగే ఉంటాయి, కోతులు కోతులలాగే ఉంటాయి. తల్లకిందుడు ఎక్కడవుతుంది, మనిషిదో అవుతుంది. మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మనిషికి తెలియదు. ఒక చోట చాలా ప్రేమగా ప్రవర్తిస్తాడు, ఇంకోటితో ఎందుకు అలా జరుగుతుంది. సింహం అలా ప్రవర్తించదు, అది అలాగే ప్రవర్తిస్తుంది. ఎవరితో అయినా జంతువులన్నీ అలాగే ప్రవర్తిస్తాయి, దోమలన్నీ అలాగే ప్రవర్తిస్తాయి. మనిషి చివరికి ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారంటే, అసలు వాళ్ళు జీవించటం అనేది మర్చిపోయారు. ఆ జీవించే విద్యని గాయత్రి మంత్రం అంటారు, యజ్ఞము గాయత్రి మంత్రం. అందుకు చెప్తున్నాను, గాయత్రి అనేది ఉత్తినే గాయత్రి అంటే సరిపోదు. ఎలక్ట్రిసిటీ అంటే మీకు ఎలక్ట్రిక్ నియమాలు తెలిసిపోతాయా? ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ వచ్చేస్తుందా? కానీ తెలియకపోతే ఈ న్యూక్లియర్ ఎనర్జీ రాదు. అంచేత గాయత్రి మంత్రం తెలియాలి. ఓం భూర్భువః స్వః భూర్భువః దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. అంటే దేని గురించి చెప్తుంది? ప్రాణ విద్య గురించి చెప్తుంది. ఇంచేత ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనేది ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. అంటే జర్మన్ భాషలో చదువుకోకూడదా? ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనకూడదా? అంటారా అనరా? అంటారు, తెలియాలా. మరి ప్రాణ విద్య క్రిస్టియన్స్కి ఉండదా? ప్రాణం లేదా వాళ్ళకి? ముస్లిమ్స్కి, నక్సలైట్స్కి, టెర్రరిస్ట్ ఏదో ఉందే ఇప్పుడు గొడవ, వాళ్ళకి ప్రాణం లేదా? అంచేత గాయత్రి మంత్రం మీరు చేసుకుంటున్నప్పుడు ముందు మీ ప్రాణ విద్యని వచనంలో చేసుకోండి. వస్తుంది అది ముందు. ఈజీ కొట్టి ఎంసీ స్క్వేర్డ్, ఈజీ కొట్టి ఎంసీ స్క్వేర్డ్ అని దాని గురించి చదివితే ఖచ్చితంగా మీకు అటామిక్ ఎనర్జీ కంట్రోల్లో వస్తుంది. ఒక రోజులో రాదు, చదువుతూ ఉంటే వస్తుంది. అందుకు గాయత్రి యజ్ఞము అనేది అందుకు అందజేస్తున్నాం. కానీ గాయత్రి యజ్ఞము ధర్మంగా ఏమి అందజేయటం లేదు, గుర్తుంచుకోండి. సైక్లిక్ ప్రాసెస్ ఇప్పుడు ఇందాక చెప్పాను, అది ధర్మానికి సంబంధించిందా, మతానికి సంబంధించిందా, ప్రకృతికి నియమం? ప్రకృతికి నియమం. దాన్ని మీరు యజ్ఞాన్ని హిందూయిజం అనుకుంటే మూర్ఖత్వం. అది న్యూటన్స్ లాస్ ఇంగ్లీష్ వాళ్ళే నేర్చుకోవాలి. తప్పు, ఇంగ్లీష్ న్యూటన్ వాడు, మిగతా వాడు చదవకూడదు అంటే కరెక్ట్. అది వాడు కనిపెట్టాడు, మనం కనిపెట్టాం, హిందువుని కనిపెట్టాం. ఇది గాయత్రి మంత్రాన్ని యజ్ఞాన్ని చేతి హిందూయిజం అంటాం. కానీ హిందువుది కాదు, అది అర్థం చేసుకోండి. అందుకే ఈ బుక్ చెప్తుంది. ఇంచేత ప్రాణ విద్య ప్రకృతిలో చక్రీయక్రమం తెలిస్తే సృష్టి మారిపోతుంది. కానీ మనం ఇది చేస్తున్నాం, కానీ సృష్టి మారటం లేదు. ఎందుకంటే మనకు ఉపయోగించుకోవటం రాదు. అది నార్చుకోవటానికి, ఎలా చేయాలో చెప్పటానికి ఈ పుస్తకంలో గురువు గారు ఇచ్చారు. వెరీ సింపుల్, కానీ ఆచరించాలి. ఆచరించకపోతే లాభం, తెలిస్తే లాభం. గాయత్రి యజ్ఞము అర్థమైందని నేను చెప్పింది ఏంటో, యజ్ఞము అంటే పృథ్వీ యొక్క ప్రాకృతిక నియమాలు చక్రీయ క్రమంలో ఉంటాయి. చక్రీయ క్రమంలో లేకపోతే పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ అంటే అంతే కదా. ఇదివరకు కూడా ఈ చెత్త చెదారం అంతా వచ్చేది, కానీ మిగతా అన్నీ ఉండటం వల్ల ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఉండేది కనుక హెల్దీగా ఉండేది వాతావరణం. ఇప్పుడేమైంది? చక్రం తిరగటం లే, ఎక్కువైపోతుంది, చెడు వాతావరణం నాశనం. అంతే, అదే అర్థం చేసుకోండి. మీరు యజ్ఞం అంటే అర్థమైంది కదా, ఇది బుర్రకెక్కించుకోండి బాగా. రెండోది ఏం చెప్పాను, జీవించే విద్య ప్రాణము గాయత్రి మంత్రం నేర్పుతుంది. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సైంటిస్టులను అడిగామనుకోండి, మామిడి చెట్టు మామిడి చెట్టు గాను, కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు గాను, తులసి చెట్టు తులసి చెట్టు గాను, వేప చెట్టు వేప చెట్టు గాను ఉంది, అందులో డౌట్ లేదు ఎవరికి. కానీ చెట్లన్నీ కూడా ఆ స్వభావాలు దేనివల్ల ఉన్నాయి? విత్తనం వేస్తాం కదా, కానీ ఆ విత్తనాలు అన్నీ కూడా సూర్యకిరణాల శక్తితోనే ఆ ఆకృతి దాలుస్తాయి. బోటనిస్ట్ని అడగండి, సూర్యకిరణాలు లేవు నీళ్లు కోసం కుళ్ళిపోతుంది. సూర్యుడు వల్ల మామిడి చెట్టులా ఎదుగుతుంది, అన్ని చెట్లలాగా ఎదుగుతుంది. అదే గాయత్రి మంత్రం యొక్క ఆధారం సూర్యుడు. మీరు కూడా మీ వ్యక్తిత్వం సూర్యశక్తి వల్లే వస్తుంది అని చెప్తోంది. కానీ మనం సూర్యుని ఉపయోగించుకోవటం మర్చిపోయాం, మనకు రాదు. సూర్యశక్తిని ఉపయోగించుకోవాలి. కానీ సన్ స్పాట్స్ అని 12 సంవత్సరాల్లో ఒకసారి వచ్చే దాని మీద సైంటిస్టులు అందరూ ఒప్పుకుంటున్నారు. ప్రకృతిలో జరిగే సర్వనాశనమైన పరిస్థితులన్నీ కూడా మనిషి వల్ల. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, వెబ్సైట్లో ఉంది, చూడండి. దాని సన్ స్పాట్స్ అండి, సూర్యుడిలో వచ్చే కళంకాల వల్ల ప్రతి 12 సంవత్సరాలకి ఎక్కడో అక్కడ ఏదో గందరగోళం మానవజాతి సర్వనాశనం వైపు వెళ్తుంది. మనుషులు తెలియదు, ఆ సైంటిస్ట్ ఎవడో రాస్తాడు, ఏ మనిషికి తెలిసింది? మరి ఆ సూర్యుడిని మనం గాయత్రితో లాగుతున్నాం. మన యొక్క ప్రాణ విద్య సూర్యుడి వల్ల లేస్తుంది. కరెక్ట్గా సూర్యుడు పడితే ఏ చెట్టు అయినా బాగా వృద్ధి చెందుతుంది, పడకపోతే ఆ చెట్టు కాదు. మన జీవితాలు అంతే. అది గాయత్రి మంత్రంలో ప్రాణ విద్యలో సూర్యుడిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. తత్ సవితుడు వరేణ్యం. సవితుడు అంటే ప్రాణ ప్రవాహం, ప్రవాహశక్తి. ప్రవాహశక్తి బాగా దేని వల్ల వస్తుంది? నీటి వల్ల వస్తుంది. సూర్యుడు ఒక్కడు సరిపోడు, నీరు ఉండాలి, జలతత్వం ఉండాలి. అంచేత కలశం పెడతాం, నీరు పెడతాం. కానీ ఉత్తిన కలశం పెట్టి దాన్ని ఉపయోగించుకోవటం రాకపోతే చెట్టుకి నీళ్లు పోయడానికి బకెట్తో నీళ్లు తెచ్చి పెట్టారు, పోయారు. తర్వాత మీరేమంటారు, అరే చెట్టు ఎండిపోయిందండి, మేము నీరు తెచ్చి పెట్టినా, ఎందుకు ఎండిపోయింది? నీరు చెట్టుకి పోస్తే జీవిస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తాం, గాయత్రి మంత్రం చదివేసిన తర్వాత నీళ్లు పోస్తాం, పృథ్వీకి పోస్తాం, పద్ధతిగా పోస్తాం. అది మర్చిపోతున్నాం మనం, అది నేర్పాలి మనం. అంతే తప్ప మనం ఒక సైన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఒక విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. పూర్వకాలంలో ఇది విజ్ఞానంలా ఉండేది. రామాయణంలో రాముడు యుద్ధం చేయాలి రావణాసురుడితో, ఏమీ లేదు రాముడి దగ్గర. అతనికేమో అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, రాముడికి ఏమున్నాయి? అప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? అగస్త్యుడు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? ఆదిత్య హృదయం చెప్పాడు, సూర్యుడు యొక్క శక్తిని. కానీ మామూలు మనుషులకి సూర్యుడు మణిపూర్ణ చక్రం దగ్గర ఉంటాడు, అందరికీ నాభి దగ్గర ఉంటాడు, అందరికీ. రావణాసురుడికి అక్కడే ఉన్నాడు, చిత వార్నింగ్ ఇచ్చాడు విభీషణుడు. అక్కడ సూర్యశక్తిని ఆపకపోతే నువ్వు గెలవలేవు, రావణాసురుడు చంపినా బతుకుతూ ఉంటాడు. చిత గాయత్రి మంత్రం సంజీవిని మంత్రం. మృత్యు రాదు, గాయత్రి అర్థమవుతాయి, కానీ మీ మణిపూర చక్రాన్ని మార్చుకోగలగాలి. మరి అది ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఇది చెప్పకపోతే గాయత్రి మంత్రాన్ని మీకేం ఉపయోగపడుతుంది, బయట వాళ్ళకేం ఉపయోగపడుతుంది? సైన్స్ ఇది. జత గాయత్రి మంత్రము ప్రాణ విద్య. ప్రాణ విద్య దేని మీద ఆధారపడి ఉంటుంది? సూర్యుడు నీరు. ఈవెన్ మామూలు చెట్టు ప్రాణం కూడా సూర్యుడు నీరు మీదే, మీ ప్రాణము కూడా సూర్యుడు నీరు మీదే ఆధారపడి ఉంటుంది అని యోగులు చెప్తున్నారు. తల్లి గర్భంలో ఉండేటటువంటి ఆ ఫ్లూయిడ్, దాంట్లోనే కదా ఈ మనిషి జీవిస్తాడు. ఎన్ని బయటకు వస్తాయి లోపల ఉన్నటువంటివి? 24+24. దాన్ని ఏమంటారు? హార్మోన్స్ కాదు, ఏంటి పిల్లలు పుడతారు క్రోమోసోమ్స్ దాన్ని బట్టి కదా జెనెటిక్ మారుతుంది జీన్స్ అవి ఎన్ని ఉన్నాయి 24 గాయత్రి మంత్రాలు నేర్చుకోవాలి దానికి దీనికి మీకు తెలియదు తెలియకపోయినా ఉచ్చారణ చేస్తే రిజల్ట్ వస్తుంది కానీ తెలిసి చేస్తే తొందరగా వస్తుంది అది నేను చెప్పి తెలియకుండా చేసినా ఫలితం రాకుండా ఏమి ఉండదు టైం పడుతుంది సంవత్సరాలు పడుతుంది తెలిస్తే ఆ దృష్టికోణంతో చేస్తారు కాబట్టి 2-3 ఏళ్లలో వచ్చేస్తుంది ఎందుకు ఇది అంతా కూడా చేత గాయత్రి యజ్ఞము మతాతీతమైనది జాతికి అతీతమైనది అన్నది ముందు మనకి బురకెక్కాలి అది మనుషులకి చెప్పాలి చేత నువ్వు గాయత్రి చేస్తున్న వాళ్ళే హిందూ అవో ఐన్స్టీన్స్ ఫార్ములా చదవటం వల్ల నువ్వు జర్మన్ అయిపో జూ అయిపోతావా ఐన్స్టీన్స్ లా చదివితే కానీ ఐన్స్టీన్స్ లా ఎందుకు అంటాం ఐన్స్టీన్ చెప్పాడు కనుక భావార్థం అవుతుందా మన ఋషులు చెప్పారు కనుక వాళ్ళ పేరు చెప్తాం కానీ వాళ్ళ పేరు కాదు ముఖ్యం ఆ ఫార్ములా ముఖ్యం గాయత్రి జీవించే కళ యజ్ఞము ప్రకృతిలో ఉన్న శక్తుల్ని మన జీవితానికి ఉపయోగపెట్టు ఉపయోగం అదే అర్థం చేసుకోండి ముందు ఇస్ దిస్ క్లియర్ ఇప్పుడు ఇంకొక విచిత్రమైనటువంటి తమాషా జరగబోతోంది ఏం జరగబోతోంది అంటే సంపూర్ణ మానవ జాతి 21/12/2012కి సర్వనాశనం అయిపోతుంది అని సైంటిస్టులు ఆర్కియాలజిస్ట్స్ ఆస్ట్రానమర్స్ చెప్తున్నారు వెబ్సైట్లో ఉంది చూసుకోండి నేను చెప్తున్నది కాదు సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి మానవ జాతిని మీరు పేపర్ చూస్తే అర్థమైపోతుంది ప్రతి పేపర్లోనూ ఒకడొకడు హత్య చేసేస్తూ ఉంటాడు తన భార్యను చంపేస్తూ ఉంటాడు తన కొడుకును చంపేస్తూ ఉంటాడు తన కూతుర్ని చంపేస్తూ ఉంటాడు ఆ న్యూస్ రాని పేపర్ ఎప్పుడైనా చూశారా ఎందుకు చూపుతున్నారు ఏమీ లేదంటే ఆత్మహత్య చేసేసుకుంటారు ఎవరు అందరూ ఫార్మర్స్ ఆత్మహత్య చేసేసుకుంటారు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసేసుకుంటారు అంటే మనం ఆలోచించటం మర్చిపోయాం జీవించే కళ మర్చిపోయాం పెరిగి వాళ్ళని అయిపోయాం దమ్ము లేదు జీవించటానికి ఏమిటి కష్టాలు వస్తాయి దమ్ము ఉంటే లేస్తాం ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతాం కానీ డేంజర్ ఉంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ బర్త్లో అంతకంటే భయంకరమైన ఆత్మహత్య చేసుకునే కర్మ పడుతుంది వాడికి అందుకోద్దంటారు మళ్ళీ బయటపడ్డాయి ఇంకా దాంట్లోంచి అందుకని మన వాళ్ళు దానికి అంత వార్నింగ్ ఇస్తే ఇప్పుడు పిచ్చివాళ్ళు ఇలా చస్తూ ఉంటే మానవ జాతికి ఈ విషయం తెలిసిన మనం ఏం చేయాలి వాడికి చెప్పాలి వింటారా వినకపోతే ఏంటిట వినేవాళ్ళు ఒకడు విన్నా చాలు కదా 100 మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఒకడు వింటే మనం చెప్పింది సక్సెస్ అయ్యి ఇంకా మీరు గాయత్రి యజ్ఞము మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను అది మతము కాదు జాతికి సంబంధించింది కాదు మానవుడికి సంబంధించింది కాదు ప్రాణ విద్యకి సంబంధించింది అది సైన్స్ ఆఫ్ ప్రాణ గాయత్రి మంత్రం యజ్ఞం ప్రకృతిలో ఉన్న శక్తుల్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు సైక్లిక్ ప్రాసెస్తోనే ఉపయోగించుకోగలరు ప్రకృతిలో మీరు జీవించటం కూడా అంతే కదా హార్ట్లో సైకిల్ లేకపోతే నర్వస్ సైకిల్ లేకపోతే ఏం జీవిస్తారు బ్లడ్ హార్ట్ ప్యూరిఫై అవటానికి లంగ్స్లో వెళ్తుంది ప్యూరిఫైడ్ హార్ట్ ప్యూరిఫైడ్ బ్లడ్ శరీరంలోకి వస్తుంది సైకిల్ అది మనం ఆ సైకిల్ మర్చిపోయాం జరుగుతుంది ఆర్ వి అవేర్ ఆఫ్ ఇట్ ప్రాణ విద్యలో నెక్స్ట్ స్టెప్కి ఎక్కడ వస్తారంటే ప్రాణం ఎందువల్ల ఉంటుంది శ్వాస వల్ల ఉంటుంది ఒకడు బతుకున్నాడో లేదో అనేది దేన్ని బట్టి తెలుస్తుంది మీకు శ్వాస అంటే కోమాలో ఉన్నాడు అమెరికాలో అక్కడవుతే 40 ఏళ్ల బట్టి కోమాలో ఉన్న వాళ్ళని దాచి ఉంచారు ఎప్పుడైనా వాళ్ళు పట్టుకుంటారని కోమా అంటే అర్థం ఏంటంటే వాడికి ఏమీ తెలియదు శ్వాస ఆడుతూ ఉంటుంది మిగతాదంతా ఏమంటారు దాన్ని నీడిల్స్తోనూ దాంతో ఎక్కిస్తూ ఉంటారు ఫుడ్ కానీ వాడు బతుకున్నాడని ఎందుకంటాం శ్వాస అంటే ప్రాణం దేని వల్ల ఉంటుంది శ్వాస వల్ల ఉంటుంది చేత గాయత్రి మంత్రము మీకు శ్వాస ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తుంది ప్రాణ విద్యలో మెయిన్ ఆధారం అది ప్రాణం ఉందంటే శ్వాస ఉంది శ్వాస ఉందంటే నీకు తెలియాలి ఎలా చేయాలి ఎలా పీల్చుకోవాలి దాన్ని ప్రాణాయామం అని మన వాళ్ళు చెప్తారు. కానీ ఏం చేస్తారు ప్రాణాయామం? ఆరోగ్యం కోసం చేస్తారు. ఆసనాలు ఎందుకు వేస్తారు? ఆరోగ్యం కోసం వేస్తున్నారు. ఎంత మూర్ఖులు! ఋషులకి అనారోగ్యం వస్తుందా? ఊహించండి ఒకసారి. ఈ ప్రాణము ఆసనము ఎవరు చెప్పారు? ఋషులకి అనారోగ్యం వస్తుందా? వాళ్ళని ముట్టుకుంటే చాలు మీకు అనారోగ్యాలు పోతాయి. మరి వాళ్ళ ఆసనాలు, వాళ్ళ ప్రాణాయామాలు ఉద్దేశమే వేరు. మనం ఎంత కిందకి దిగజార్చామో దాన్ని చూడండి. అది మనకి రెండో పాయింట్ నేర్చుకోబోతుంది. ఆసనాలు అమరత్వానికి కావాలి. ఒక కలెక్టర్ ఉన్నాడు. ఎక్కడ కూర్చుంటాడు కలెక్టర్? ఆసనంలో కూర్చుంటాడు కదా. ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ ఆసనంలో కూర్చుంటాడు. వాచ్మెన్ ఉంటాడు కాలేజీలో అక్కడ. వాడు ఎక్కడ కూర్చుంటాడు? ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చుంటాడా? వాడే ఆసనంలో. ఆసనం అంటే కూర్చునే ప్లేస్. చేత నీకు దేవతాశక్తి కావాలి. దేవతాశక్తి అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను? ప్రకృతిలో ఉన్నటువంటి భౌతిక శక్తి కావాలి. శివుడు ఏ ఆసనం మీద కూర్చుంటాడు? నంది కాదా. దుర్గ, విష్ణు ఆసనాలు అవి. జత వైష్ణవి శక్తి కావాలంటే నీకు ఈగిల్ని ఉపయోగించుకోవటం తెలియాల. తెలుసా మనకి ఈగిల్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామా? విష్ణు గురించి, నందికి పర్వతం అవుతే ఆకారం అవుతే పెడతాం శివాలయంలో, మళ్ళా ఇలా చూస్తాం కూడా చెవుల మధ్య. కానీ నంది ఆసనం అవుతేనే శివుడి శక్తి నీలోకి వస్తుంది. దేవత, దేవత అంటే ప్రాకృతిక శక్తి. మరి యానిమల్స్లో శక్తి ఎలా ఉంటుంది? పవిత్రత కావాలి అంటే ఏం చెప్తాం? ఆవు గురించి చెప్తాం. ఇండస్ట్రియస్గా ఉండాలంటే గాడిద గురించి చెప్తాం. ఫెయిత్ఫుల్గా ఉండాలంటే ఎవరి గురించి చెప్తాం? కుక్క గురించి చెప్తాం. ఆ లింక్ తెలియాలి మీకు, ఆసనాల లింక్. అంచేత యజ్ఞం గురించి చెప్పాను నేను మీకు. ప్రాకృతిక శక్తులు, ఆ ప్రాకృతిక శక్తులు ప్రకృతిలోని శక్తుల్లో ఉంటాయి. వటవృక్షంలో నారాయణ శక్తి ఉంటుంది, వేప చెట్టులో చెప్తున్నది కదా. కానీ ఉపయోగిస్తే కదా, మనం ఉపయోగించుకోకపోతే ఏమీ తెలియదు. అది నేర్చుకోవాలి మనం. అది వేదాల్లో దాంట్లో చెప్పబడింది. ఇదంతా చెప్పటానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, కాలము చాలా ముఖ్యం. సైంటిఫిక్ డిస్కవరీస్లో కూడా టైం వస్తే కానీ డిస్కవరీ రాదు. అండ్ ఆల్ డిస్కవరీస్ కళల్లో వస్తాయి. యాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్, బయోకెమిస్ట్రీ లెక్చరర్, ఐ గ్యారంటీ ఇట్. ఏ ఇన్ట్యూషన్ వచ్చినా సైంటిస్ట్కి కళ్ళలో వస్తుంది. కళ్ళలో వచ్చింది తర్వాత ప్రాక్టికల్గా చేస్తారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు అనుకున్నది వీళ్ళ ద్వారా రాదు, ఉచ్చ స్థాయి నుంచి దిగుతుంది. కల్లో దిగేటటువంటి దాన్ని సమయం ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు క్యాన్సర్కి మంది ఇంకా రాలే, డయాబెటీస్కి మంది ఇంకా రాలే. బ్యాలెన్స్ చేయగలం కానీ డయాబెటీస్ కాంట్ బి క్యూర్డ్. ఆసనాలు ప్రాణాయామాలు అవి క్యూర్ చేస్తాయి, అది వేరే విషయం. తర్వాత మాట్లాడతాను నేను, దాని గురించి చెప్పటం లేదు. హార్ట్, బీపీ, ఇట్ కాంట్ బి క్యూర్డ్. ఎల్లోపల్స్ క్యాన్సర్ అసలు మందే లేదు బ్యాలెన్స్ చేయటానికి కూడా. కానీ ఈ మూడు కూడా గాయత్రి మంత్రంలో క్యూర్ ఉంది. తత్సవితుడు వరేణ్యం, క్యాన్సర్ పోగొడుతుంది. భర్గో దేవస్య ధీమహి, బీపీ పోగొడుతుంది. ధియో యోనః ప్రచోదయాత్, డయాబెటీస్ పోగొడుతుంది. అందువల్ల గాయత్రి మంత్రం చేస్తే రోగ నివారణ జరుగుతుంది అని చెప్తారు. ఇవే పోతే మామూలు రోగాలు ఎంతసేపు ఎంత ఈజీగా మీరు తెలిసి చేస్తే తొందరగా. ఇదంతా కూడా పూజ్య గురుదేవుని చెప్పారు. కానీ ఎందుకు చెప్తున్నాను, 21 డిసెంబర్ 2012 లోపల మానవజాతిది నేర్చుకోకపోతే మానవజాతి నశించిపోతుంది. సైంటిస్టులు చెప్తున్నారు, ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు, పెద్ద పెద్ద లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మీరు వెబ్సైట్ చూసుకోండి. ఈయన ఒక్కడే నేను గ్యారంటీ ఇస్తున్నాను మనిషి చావడు. దానికి ఈ లాజిక్ అంతా, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఇంత డీటెయిల్గా మీకు చెప్పినందుకు, ఈయనేదో నేనేదో ఇలా ఆశీర్వాదం ఏమిటనే, మీరు ఇది నేర్చుకోండి ఏం అవ్వదు, మీకు నేర్చుకున్నవాడికి ఏం అవ్వదు, నేర్చుకున్నవాడు పోతాడు. అది మీరు మొట్టమొదట ఈ పుస్తకంలో ఇది మీ దగ్గర ఉంచుకోండి, పెళ్లి తీయండి. దానికి ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. ఈ భావన గాయత్రి మంత్రము ప్రాణవిద్య. ప్రాణవిద్య ఎవరిది? అందరిది. మతానికి దానికి సంబంధించింది అనుకోవద్దు. యజ్ఞం ఎవరిది? అందరిది. అందులో మొదటి లైన్ ఏం రాసింది? గురుదేవుల నినాదాలు. 21వ శతాబ్ది కనిపించింది అందరికీ. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. దాని కింద ఏం రాశాను నేను? అది గురువుగారు ఇందాక మీకు చెప్తున్నాను, మీరు వెబ్సైట్ చూసుకోండి, అడగండి ఎవరినైనాను. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈ వెబ్లో ఈనాడు ఉన్న 100 మంది మనుషుల్లో 95 మంది ఆశలు చచ్చిపోతారు. వాళ్ళు చెప్తున్నారు, సైంటిస్ట్ చెప్తున్నారు, నేనేం చెప్పటలే. అది పబ్లిక్కి వెళ్తానులే. కారణం ఏంటంటే, తర్వాత ఏం చేయాలో మార్గం లేదు వాళ్ళకి. మన దగ్గర మార్గం ఉంది, మీరు ఇచ్చేస్తే బతుకుతారు. మానవ జాతి బతుకుతుంది, మతాలు కాదు, మీ క్యాస్ట్లు కాదు, ఏదైనా సరే. మీరు ఈ గాయత్రి యజ్ఞాన్ని ఈ యాంగిల్లో నేర్చుకుంటే మానవ జాతి బతుకుతుంది. మరి ఇది చెప్పాను కదా మన వాళ్ళందరికీ. నేను అందుకని మీతో అంటున్నాను, ఈ పుస్తకాన్ని అందరికీ అందజేయండి. 20 రూపాయలు ఇది పుస్తకం. ఓ సినిమా టికెట్ ఈ కాలంలో 50 రూపాయలు అనుకుంటా. ఎన్నిసార్లు ఒక టికెట్ కొని సినిమా చూడగలరు మీరు? మరి ఈ పుస్తకం 20 రూపాయలు పెట్టుకోండి. మానవ జాతిని అందరూ చదువుతారా? ఎందుకు? మన బంధువులు, మనకి, మన మిత్రులకి 20 రూపాయలు ఇవ్వయ్యా, పుస్తకం తీసుకోయా, ఆ పుస్తకం అలా 20 రూపాయలు చొప్పున ఓ 1000 పుస్తకాలు తీసుకుని మళ్ళీ ప్రింట్ చేయించండి, వెళ్తూ ఉంటుంది. అది చేస్తే కదా, మనకి టైం లేదు, 3 ఏళ్ళే ఉంది. అందుకే బోర్డు పైన పెట్టాను నేను డేస్ కౌంట్ డౌన్. 21/12/2012 లోపలి చెప్పలేకపోతే మానవ జాతి చాలా కష్టాల్లో పడితే మనకేంటి అంటే అది వేరే విషయం. ఇండియాలో గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం కావాలి అన్నాడు. స్వతంత్రం కావాలని ఎక్కువ మంది అడగలే, కావాలి అన్న కొంతమంది స్వతంత్రం తెచ్చారు. తెచ్చాక తెచ్చిన వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. ఆ నెహ్రూ సంతతే మీరు ఏమైనా అనుకోండి, అప్పుడు కష్టపడ్డారు, వాళ్ళ సంతతి కంటిన్యూ అవుతుంది. మరి మీరు కష్టపడితే, ప్రైమ్ మినిస్టరే కాదు ఆయన, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నెహ్రూ, వాళ్ళ పిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవుతే మరి మీరు పిల్లలు, మీ పిల్లలు ఏమవుతారు? ఈ 3 ఏళ్ళు కాస్త కష్టపడితే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. ఇంచేత మొట్టమొదటి 21వ శతాబ్ది సర్వనాశనం అవ్వదు, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తుగా మార్చడానికి నేను ప్లాన్ ఇచ్చాను. రెండోది ఏంటి దాని కిందన? విచారక్రాంతి. నినాదాల్లో 2 చెప్పారు. 1, 21వ శతాబ్ది నేను ఇచ్చేసే మెథడాలజీ ఇది. సైన్స్ మీద డెవలప్ చేసుకోండి, మానవ జాతి హాయిగా ఉంటుంది, స్వర్గలోకంగా మారుతుంది. కానీ ఎప్పుడు ఆలోచనలు మారితే విచారక్రాంతి, రివల్యూషన్ రావాలి. మీకేం రివల్యూషన్ వస్తుంది? మీకు ఆలోచనలు మారటమంటే అర్థం ఏంటి? మీ జీవించే విధానం మారాలి. అందరిలాగే జీవిస్తూ బయట వాళ్ళలాగే జీవిస్తూ ఉండమంటే నవ్వుతారు మంది చూసి. మేము ఎలా జీవిస్తున్నాం, మీరు అలాగే జీవిస్తున్నారు, మీరేంటి మాకు చెప్పేది దేవుడి గురించి, దాని గురించి, ఇంకా మాకంటే ఘోరంగా బతుకుతున్నారు, మేమైతే కష్టపడతాం, మీరు దేవుణ్ణి అడుక్కుంటారు, మీరేం చేయరు. అందువల్ల నవ్వులు పాలవుతున్నాం. విచారక్రాంతి. ఇప్పుడు నేను చెప్పింది, గురువుగారు చెప్పింది, మీ జీవితంలో మార్చుకోండి. ఇది గురువుగారు ఇచ్చినటువంటి నినాదాలు. నినాదాలు అంటే స్లోగన్స్. ఈ స్లోగన్స్ ఇవాళ నేను మీకు చెప్పాను, రేపు మూడు హెచ్చరికలు చెప్తాను నేను. కానీ ఇవాళ చెప్పింది చాలా ముఖ్యమైనవి చెప్పాను. ప్రాణవిద్య అనేది మీ శ్వాసకి సంబంధించింది, శ్వాస అనేది ప్రాణాయామానికి సంబంధించింది. మీకు చాలా మందికి తెలీదు, ఇంజనీరింగ్ చదివి పాస్ అయిన స్టూడెంట్ ఒకలాగా శ్వాస పీల్చుకుంటాడు, మెడికల్ చదివి పరీక్ష పాస్ అయిన వాడు ఇంకోలాగా శ్వాస పీల్చుకుంటాడు. మంచిగా కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు పరీక్షకు ముందు వాడు శ్వాస చూసుకుంటే వాడికి తెలుస్తుంది పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడు. మరి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? శ్వాస మార్చుకోవాలి. అంత అద్భుతమైనటువంటి విద్య ఇందులో చెప్పబడుతోంది మీకు. ఇంచేత ఇవాళ శ్వాస గురించి చెప్పాను, ప్రాణ విద్య గురించి చెప్పాను, గాయత్రి మంత్రం గురించి చెప్పాను. గాయత్రి మంత్రం సూర్యుడు నీటి యొక్క శక్తి చెప్తోంది, సూర్యుడు నీటితోనే ప్రాణం ఉంటుంది అని సైంటిస్టులు అందరూ ఒప్పుకుంటున్నారు. ఒక చెట్టు బతకాలన్నా ఒక జీవి బతకాలన్నా సూర్యుడు నీరు ఉండాలి. దానికి మనం కలిసి పూజ పెడతాం, దాన్ని మళ్ళీ పృథ్వీకి అర్పిస్తాం. అది రూల్గా పెట్టుకోండి. నేను ఒక గ్లాసే పోస్తున్నాను, నువ్వు ఒక గ్లాసే పోస్తూ ఉండొచ్చు, మనం అందరం పోస్తే ఎంత అవుతుంది? అది మీరు అది గుర్తుంచుకోండి. మీరేం పెద్ద పెద్ద బకెట్లు ఏం పోయక్కర్లే. మనం గాలి ఎంత పీల్చుకుంటాం, ఫుడ్ ఎంత తింటామో తెలుసా? మిలిగ్రామ్స్లో చెప్తాడు ఫుడ్లో మెటల్స్ అవి చాలా మిలిగ్రామ్స్లో శరీరంలో ఉంటే చాలు మనిషి హాయిగా జీవిస్తాడు. సరే మీరు చిన్న గ్లాసు నిండిపోయింది. మీరందరూ పోస్తే పోస్తున్నాము మనం. గాయత్రి యజ్ఞం చేశాక, గాయత్రి మంత్రం చేశాక మీరు ఎంతమంది రోజు గాయత్రి ఇవాళ మంత్రం చేశారు నిండిపోస్తున్నారా? ఎంతమంది చేశారు మంత్రం? మరి అదే మరి నేర్పాలి మీరు, అది నీడు పోయ్యాలి. కారణం చెప్పారు ఇంత. ఇవాళ గురువు గారి నినాదాల గురించి చెప్పాను. 21వ శతాబ్ది సర్వనాశనం అయ్యే సంవత్సరం కాదు, ఉజ్వల భవిష్యత్తు వస్తుంది. అది కూడా ఎన్నాళ్ళో లేదు, 2012 లోపల అయిపోతుంది. అంచేత ఇందులో ఒక బొమ్మ ఇచ్చాను, ఇది పేజ్ నెంబరు 17 చూడండి. ఈ బొమ్మ మీరు మీ ఇంట్లో పెట్టుకోండి, మీలోతే బయట అది వేరే విషయం, ఇక్కడ బయట పెట్టాం. కానీ ఇది కట్ చేసి లామినేషన్ లాగా పెట్టేసుకోండి. ప్రతిరోజు ఇక్కడ డేట్ వేసుకోండి. ఇప్పుడు ఇవాటికి ఇంకా 944 రోజులు ఉంది. ప్రతిరోజు వేసుకోండి. అది ఒక ఏమంటారు దాన్ని, ఒక ఎందుకంటే మొన్న ఏదో ఒక టీవీ చూస్తున్నాను నేను, వాడి వెనకత లేదు సెల్ ఫోన్, వాడి భార్య సెల్ ఫోన్ పెడుతుంది, టీచింగ్ యూ టెలిఫోన్ దిస్ నెంబర్ అని. ఓ పోలీసు వాడు అది ఆపిన చోట చూసి చెప్తారు. ఎందుకంటే మినిమం కాస్ట్తో సెల్ ఫోన్ ఎక్కడ దొరుకుతుందో ఆ నెంబర్ అది. తన భర్త వెనక అతను రాసింది ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా చూశాను, అది చూడరా మరి అదే, మరి మరి నేను అది చూస్తా, ఇదే కాదు. అంటే ఏంటి అక్కడ, ఇది నోట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మానవ జాతి ఉందో, మనకి ఎంత గొప్ప ఛాన్స్ వచ్చిందో. కానీ నిజంగా జరుగుతుందా? స్వాతంత్రం జరుగుతున్నప్పుడు గాంధీ గారు చేస్తే ఎంతమంది నమ్మారు స్వాతంత్రం వస్తుందని? మీ ఉద్దేశం యావవాడు నమ్మదే, వచ్చిందా లేదా? ఎంతమంది ప్రయత్నించారు? మొత్తం భారతదేశం ప్రయత్నించింది కదా. చేతికి సంబంధించిన వాళ్ళు 10-15 మంది తీవ్ర ప్రయత్నం చేశారు, స్వాతంత్రం వచ్చింది. అలాంటిది మనం ఇంతమంది కలిసి దీని ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు? అది దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని మీరు కట్ చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. బయట నేను అందరికి సలహా ఇస్తున్నా పెట్టుకోండి. ఎందుకంటే అసలు ఇది బయట వాళ్ళకు కూడా తెలియాలి, నీకు నాకు తెలిస్తేనా. అంచేది ఇక్కడ బయట పెట్టించాను, అలా పెట్టేవాళ్ళు పెట్టగలిగండి. ఇది లోపల పెట్టుకోండి, ఇది కూడా ఉంచుకోండి. దాని తర్వాత రేపు నేను చెప్తాను, ఇవాళకి ఇది చెప్పాను. జై గురుదేవుడు.